శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 చిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు శ్రీకృష్ణార్జున సంవాదం అని ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్ర సమన్వయమైనటువంటి భగవద్గీతకు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించారు. దాన్ని గతంలో ప్రతిరోజు శ్రవణం చేస్తూ వచ్చాం. ఈ మధ్యకాలంలో ధనుర్మాసం వలన దాన్ని కొంచెం నిలుపు చేయవలసి వచ్చింది. మళ్ళీ దాని కొనసాగింపు నేటి 36వ భాగం. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గత 35వ భాగంలో ఆత్మ గురించి చాలామంది భ్రమపడుతూ శరీరము, ఆత్మ ఈ రెండు ఒకటే అని అనుకుంటూ ఉంటారు, అది కాదు అని తెలియజేస్తూ వచ్చారు. 515 ప్రశ్నలకి సమాధానాలు అయ్యాయి. 516వ ప్రశ్నకి ప్రారంభమవుతుంది ఈవేళ. ముందుగా ఒకసారి శ్లోకాన్ని, భగవద్గీతలో తెలియజెప్పినటువంటి ఆ శ్లోకాన్ని అధ్యయనం చేసి తర్వాత దాని అర్థం తెలుసుకుందాం. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతి న హన్యతే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దీనికి అన్వయం ఎలా అంటే, యహ ఏనం ప్రతి హంతారం కమపి వేత్తి, యహ ఏనం హతంచ మన్యతే తౌ ఉభౌ న విజానీతః అయన్ న హంతి న హన్యతే. అడియన్, కొంచెం తెలుగులో అర్థం వివరించి చెప్పండి. ఎవడు ఇట్టి ఆత్మ గురించి చంపెడిదానిగా అనుకుంటున్నాడో, ఎవడు ఈ ఆత్మను చంపబడినదిగా తలుస్తుంటాడో, వారిద్దరూ దీని గురించి తెలుసుకున్నవారు కాదు. ఈ ఆత్మ అసలు చంపదు, చంపబడదు. అడియేన్, అదేగా దాసుడు కూడా అన్నది, చంపడు చావడు ఆత్మ అన్నప్పుడు చంపడం అనే పదానికి అర్థం ఏమిటి అని. ఎన్ని హత్యలు చేసినా పర్వాలేదనే మొండి అర్థం రాదు కదా స్వామి. రాదు రాదు, చంపుట అంటే శరీరము వియోగము అని అర్థం. శరీరము అచేతనం, ఆత్మ చావనిది. కనుక పలానావాడు పలానావాడిని చంపాడు అని అంటే వాడి ఆత్మని వీడు శరీరం నుంచి విడదీశాడు అని అర్థం అంతే. అలా కాకుండా పలానావాడు చంపాడు అన్నవాడు, పలానావాడి చేత చంపబడ్డాడు అన్నవాడు, ఇద్దరు ఆత్మస్వరూపాన్ని ఎరుగని వారే అవుతారు అని ఈ శ్లోకంలో చెప్పారు. అడిగాను, స్వామి నువ్వు చంపబడేవాడివి కాదు, శత్రువు చచ్చేవాడు కాదు, అందుచేత యుద్ధం చేసి చంపేయి అని అంటున్నాడు కృష్ణుడు అనుకోవచ్చా? చంపడం అనే క్రియకి శరీర వియోగమో ఇంకొకటో ఇంకొకటో అర్థమైతే అవ్వచ్చు, కానీ నహిం స్యాత్ సర్వభూతాని బ్రాహ్మణో నహంతవ్య అంటూ శాస్త్రం ఏ భూతమును హింసించకూడదని, బ్రాహ్మణుడిని చంపరాదు అని నిషేధాలు ఎందుకు చేసింది? ఆ శాస్త్రాన్ని ప్రవర్తింపజేసింది భగవంతుడే కదా స్వామి. ఆ భగవంతుడే ఇప్పుడు ఇలా చంపేయి శత్రువులని అని అనడం, దీనిలోని అర్థం ఎలా స్వామి అర్థం కావడం లేదు. అవునయ్యా, రోడ్డుకి ఎడమ పక్కన నడవవలెను అని ఒక నియమం. రిపేర్ల కోసం ఎడమ పక్కనంతా ఇప్పుడు తవ్వేశారు. కుడి పక్క నడుస్తావా లేక నడవడం మానేస్తావా లేక ఎడమ పక్కనే నడుస్తానని కూర్చుంటావా? మరి ఒకవేళ పెద్ద పులి వచ్చి మీద పడి కరిచేసి తినబోయింది అనుకో, అహింస పరమో ధర్మ అనే సూక్తిని తలుచుకుంటూ ఊరుకుంటావా, లేక పక్కనున్న కత్తితో స్వరక్షణకి ప్రయత్నిస్తావా? ఆ ప్రయత్నంలో పెద్ద పులి చనిపోతే ఏం చేస్తాం మరి? అంటే దేవరవారి ఉద్దేశ్యం అడిగా? నా ఉద్దేశ్యం కాదు, భగవానుని అభిప్రాయం. నిష్కారణంగా భూతములను హింసించకూడదు అని అభిప్రాయం, కానీ శత్రువులను రణరంగంలో కూడా సంహరింపకూడదు అని కాదు. అందుచేత ఎలా చూసినా, శాస్త్ర ప్రకారం చూసినా, వేదాంతం దృష్టితో చూసినా, శరీర వియోగం అనే క్రియని ఇప్పుడు అర్జునుడు చేయడంలో ఎటువంటి దోషము లేదు. దోషం లేకపోవడమే కాదు, ప్రస్తుత కర్తవ్యం కూడా అని స్వామివారు తమ గ్రంథంలో 19 భాగాలు ముగించారు. 20వ భాగం 520వ ప్రశ్నతో పునఃప్రారంభం. అడిగేన్ మరి అంతా అర్థమైన ఈ వీటిలో ఏదో నాకు చాలా కొంత కొరత అనిపిస్తోంది అడిగేన్. అవును, మనం చదువుకునేటువంటి విషయం అలాంటిదే. అందుకే ఏనం వేత్తి శ్లోకాన్ని తర్వాత మరో 2 శ్లోకాల్లోనూ వివరిస్తున్నారు. ఎలా స్వామి? ఆత్మ చంపబడదు, చంపదు అని 2 లక్షణాలు కదూ ఇప్పటిదాకా చెప్పారు ఏనం వేత్తి అనే శ్లోకంలో. మరి అందులో చంపబడదు అనే విషయాన్ని నొక్కి చెప్తూ తరువాత నజాయతే మ్రియతే అనే ఒక శ్లోకమును, చంపదు అనే విషయాన్ని నొక్కి చెప్తూ వేద అవినాశినం నిత్యం అనే శ్లోకమును బయలుదేరుతాయి. ఆ తర్వాత ఒక ఉపమానం చెప్తూ వాసాంసి జీర్ణాని అనే శ్లోకం కూడా వస్తుంది అడిగాను. అయితే మొదట నజాయతే మ్రియతే శ్లోకాన్ని కాస్త వివరించి చెప్పండి అడిగాను. ఇదిగో శ్లోకం విను. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః నహన్యతే అన్యమానే శరీరే. దీనికి అన్వయం అయం నజాయతే న మ్రియతే వా, అయం కదాచిత్ భూత్వా భూయః న భవితావా న, అయం అజః నిత్యః శాశ్వతః పురాణః శరీరే హన్యమానే సతి నహన్యతే. అర్థం ఎలా అంటే, ఈ ఆత్మ పుట్టేవాడు కాదు, చనిపోయేవాడు కాదు. ఒకప్పుడు అంటే యుగ ప్రారంభంలో పుట్టి ఇంకొకప్పుడు అంటే యుగాంతంలో లేకపోయేవాడు కూడా కాదు. ఈ ఆత్మ పుట్టుక లేనివాడు కనుక స్థిరరూపుడు, పురాతనుడైన కొత్తవాడు, దేహం చంపబడుతున్నా చంపబడని వాడు. ఇది అర్థం. అడిగేనడిగాను, మరి కొంచెం వివరించరండి. సమస్త దేహాలలో అందరూ అనుభవించే జనన మరణాలు ఆత్మను ఒకప్పుడు కూడా అంటవు. మరి చతుర్ముఖ బ్రహ్మ మొట్టమొదటగా పుట్టి ప్రళయం వరకు ఉంటాడు కనుక ఆయన ఆత్మ అప్పుడు పుట్టి యుగాంతంలో నశిస్తుందా? కాదు, ఆయన ఆత్మ అయినా పుట్టలేదు, నశించలేదు. యుగానికి ముందు ఉంది, యుగం తర్వాత ఉంటుంది. కనుక సర్వదేహములలో ఉండే ఆత్మ జన్మరహితుడై నాశరహితుడై పరిణామ శూన్యుడై ఎప్పటివాడు అయినప్పటికీ ఎప్పటికీ కొత్తగానే అనుభవించబడుతూ ఉండేవాడు అని అర్థం. అడిగేన్, ఇక్కడ జన్మ మరణము అంటే దేహంలోకి ఆత్మ ప్రవేశించడం, బయటికి వెళ్ళిపోవడం అనుకున్నాం కదా, ఆ విధమైన జన్మ మరణాదులు కూడా అసలు ఉండవే అంటారా? అనడం లేదు. దేహము వలె ఆత్మకు పుట్టుక చావు ఉండదు అంటున్నారు. దేహానికి పుట్టుక చావు ఉంటాయి, అది భ్రమ కాదు. దేహంతో పాటుగా ఆత్మ కూడా పుడుతుంది, చనిపోతుంది అనుకుంటేనే భ్రమ అవుతుంది. అడిగేన్, నాయం భూత్వా భవిత వానభూయ అంటే మరొక మాట చెప్పండి అడిగేన్. 2 విధాలుగా దీనికి అన్వయం చెప్పుకోవచ్చు. అయం భూత్వా న భవితానా అంటే పుట్టియు చనిపోవాడు లేడు, నశింపడు అని అర్థం. ఇంకో విధమైన అన్వయంలో అయన్న భూత్వా భవితాన, ఇతడు లేకుండియు పుట్టువాడు కాదు, పుట్టడు అని అర్థం. అడియన్ మరి జాయతే అస్తి విపరిణమతే వర్ధతే అపక్షీయతే నశ్యతే అనేటువంటి ఆరు వికారాలు ఉంటాయని దాసుడు గతంలో విన్నాడు. అవి కూడా ఈ ఆత్మకు ఉండవా అడియన్? ఉండవు. జాయతే అంటే ఏమిటి? పుట్టడం. దానికి లేదు ఆత్మకి. అస్థి అంటే ఉండడం. అలాగనే విపరిణమతే అంటే మార్పు చెందడం, వర్ధతే అంటే పెరగడం, అపక్షీయతే అంటే తరుగుదల పొందడం, నశ్యతే అంటే పోవడం. ఓ ఈ ఆరు విధాల వికారాలు అచేతనములకు ఉంటాయి, ఆత్మకి ఉండవు. అడియన్ అడియన్. అస్థి అంటే ఉండడం అని కదా అర్థం. మరి మిగిలిన ఐదు వికారాలు లేవు అనుకున్న అస్థి ఉండడం అనే లక్షణం ఆత్మకి ఉండదు. ఆత్మ లేదు అని సాధించడం లేదు మనం, ఉన్నదానిని చర్చిస్తున్నాం. ఇక్కడ షడ్ వికారాలలో అస్థికి అర్థం పుట్టినందువలన ఉన్నది అనుకోవడం అనుగ్రహించాలి అంతే. ఓహో అడియన్, జాయతే అని అస్థి అన్నారు కనుక పుట్టుక వలన ఉండడం అనేది ఆత్మకి లేదు, ఎందుకంటే ఎప్పుడు ఉంటానో ఉంటుంది కనుక, సారీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కనుక. సరే శ్లోకంలో అజహ అంటే పుట్టుక లేనివాడు అనే కదా అర్థం స్వామి, నిత్య అంటే నాశనం లేనివాడు అని తెలిసింది. పురాణ అంటే ఏమిటి స్వామి? పురా అపి నవః అని కదా పురాణ అంటేను, అనాది అయినవాడైనప్పటికీ ఎప్పటికప్పుడు నూతనంగా ఆశ్చర్యంగా అపురూపంగా అపూర్వంగా అనుభవాన్ని కలిగించేవాడు అని అర్థం. అవయవాలున్న వస్తువైతే అవయవముల పెరుగుదల వలన నూతనత్వం కనిపిస్తుంది, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ నిరవయవం అవయవాలు లేకపోవడం అయినటువంటి ఆత్మలో ఎప్పటికప్పుడు నూతన ఆశ్చర్యాలు ఉండడం ఆశ్చర్యం. అడియన్. ఇక్కడ నహన్యతే అన్యమానే శరీరే అన్న అర్థం వెనకని చెప్పారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పడం? అంటే పురాణ అన్న దానితో కలిపి చదివితే విశేషం గోచరిస్తుంది. పురాణ అంటే పురా అపి నవః అనే అర్థమే కాదు, పురం దేహం అనతి అనే అర్థం చెప్పుకుంటే శరీరమును పొంది ఉన్నవాడైనను ఆ శరీరము హన్యమానము కొట్టబడినది అయినా ఆత్మ మాత్రము నహన్యతే కొట్టబడదు అని గ్రహించాలి. అడియన్ దాసోహం. ఈ శ్లోకం కఠోపనిషత్తులో ఉన్నట్లు చెప్తారు కదా స్వామి. అవును, కొద్దిగా మార్పుతో మనకి కనిపిస్తుంది. అక్కడ నజాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే అని కఠోపనిషత్తులో 2:18 కనిపిస్తుంది. అడియన్. అందుకే మరి గీతను కూడా ఉపనిషత్తు అంటారేమో కదా స్వామి. అవును, శబ్దసామ్యం కొన్ని చోట్ల, అర్ధసామ్యం అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది ఈ భగవద్గీతలో. తర్వాత శ్లోకం చదవమంటావా? వేదావినాశినం నిత్యం ఏనం అజమవ్యయం కదంస పురుష పార్థ కంఘాత ఇది హంతికం. మరొకమారు శ్లోకం చదువుతున్నాను. వేదా అవినాశినం నిత్యం ఏనమజమవ్యయం కదంస పురుష పార్థ కంఘాత ఇది హంతికం. దీనికి అన్వయం ఎలా ఉంటుందో, వివరణ ఎలా ఉంటుందో మళ్ళీ రేపటి రోజు తెలుసుకుందాం. అడిగి దాసోహం అడిగి. నేటికి స్వామివారు అనుగ్రహించిన కృష్ణార్జున సంవాదంలో 532 ప్రశ్నలు పూర్తి అయ్యాయి. రేపటి రోజున మిగతా భాగం ప్రారంభం అవుతుంది. అడియన్ రామానుజదాస కులశేఖరరావు గారు. ఇది వింటున్నట్టు మీ అందరికీ స్వామివారి యొక్క మంగళాశాసనాలు ఉండాలి అని ప్రార్థిస్తూ అడియన్ రామానుజదాస.